దేహి భౌతిక దేహమునకు యజమానుడు నిత్యం ఎల్లప్పుడూ అవధ్య చంపబడు. అయం ఈ ఆత్మ దేహే శరీరమందు సర్వస్య అందరి యొక్క భారత భారత వంశీయుడ. తస్మాత్ అందుచే సర్వాణి భూతాని పుట్టిన జీవులన్నింటియు గుర్చి తత్వం నీవు శోచితం దుఃఖించుటకు న అర్హసి తగవు. అనువాదము భాష్యము చెప్పినది అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. అనువాదం. ఓ భరత వంశీయుడ, దేహమందు వసించు దేహి ఎన్నడనూ చంపబడాడు, కావున ఏ జీవిని గురించి నీవు దుఃఖించుట తగదు. భాష్యం. అవధ్యమైన ఆత్మను గురించిన ఉపదేశమును శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చడం ముగించుచున్నాడు. అమరమైన ఆత్మను గురించి అనేక విధములుగా వివరించుచు, అది నిత్యమైనదనియు దేహము శాశ్వతము కానిదనియు భగవానుడు నిర్ధారించను. కావున పితామహుడైన భీష్ముడు మరియు గురువైన ద్రోణుడు యుద్ధమును మరణించురనడి భీతితో క్షత్రియుడైనటువంటి అర్జునుడు యుద్ధమును చేయుటకు నిరాకరింపరాదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదు అని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలేను. ఆత్మ అనునది లేనిదనియు లేదా రసాయనముల కలయికతో ఒకనొక స్థితిలో జీవము పుట్టునని భావించరాదు. ఆత్మ నిత్యమైనను హింస ఎన్నడను ప్రోత్సాహనీయము కాదు. కాని యుద్ధ సమయమున దాని నిజమైన అవసరం కలిగినప్పుడు మాత్రము దానిని త్యజింపరాదు. అట్టి అవసరము భగవాను యొక్క ఆదేశం పైననే సమర్థింపవలను గాని తోచిన రీతిగా కాదు. అందరూ చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు మనం ఈ గీతాసారం అనేటువంటి ఈ రెండవ అధ్యాయం నుంచి చర్చిస్తున్నాం. ఈ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు భగవద్గీత యొక్క సారాంశాన్ని మొత్తాన్ని కూడా ఇమిడ్చి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చాలా సూక్ష్మంగా ఆయన మనకు వివరించాడు. మొట్టమొదట ఇక్కడ సారం అనే మాట వస్తే వివరాలు ఎన్నో ఉంటాయి. వాటి యొక్క సారం ఏమిటంటే చాలా వివరం ఉంటుంది, సారం కొంతే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది. ఇది గీతాసారం. ఇది ఈ గీతాసారంలో భగవంతుడు దేని గురించి చెప్పాడంటే సారం గురించి చెప్పాడు. ఏమిటి ఆ సారం అంటే డీటెయిల్స్ అండ్ ఎసెన్స్. శరీరము అనేటువంటి వివరంలో సారం ఎవరు ఎవరు సారం? ఆత్మ. ఆ సారం వెళ్ళిపోయిందంటే ఇది నిస్సారం కదా. అందువల్ల రెండో అధ్యాయంలో భగవంతుడు సారం గురించి చెప్తున్నాడు. ఏమిటి ఆ సారం అంటే ఆత్మ. ఆ సారం గురించి అర్జునుడు తెలుసుకోక అతను పూర్తిగా నిస్సారం అయిపోయాడు. నేను వీళ్ళందరినీ చంపాలా, భీష్ముడు ద్రోణుడు ఇటువంటి వీళ్ళందరినీ కూడా నేను చంపాలా, వీళ్ళని చంపడం వల్ల వచ్చేటువంటి ఆ రాజ్యం నాకెందుకు, అని చెప్పి రకరకాలుగా అర్జునుడు మొదటి అధ్యాయంలో ఎన్నో విధాలైనటువంటి వాదాలు, అదేవిధంగా ఎన్నో విధాలైనటువంటి కారణాలు చెప్పుకొచ్చాడు. అర్జునుడు చెప్పినటువంటి వాదాలు కానీ కారణాలు కానీ ప్రస్తుత ప్రపంచంలో కూడా భగవంతునికి శరణాగతి పొందడానికి వెనుకాడేటువంటి వాళ్ళు చేసిన వాదాలే. అవి మనకు చూసేదానికి పైకి అతను అర్జునుడు యుద్ధం చేయడానికి వెనకాడేందుకు గాను చెప్పినటువంటి కారణాలు వాదాలలాగా కనిపిస్తున్నాయి. కానీ యథార్థంగా అవి ఏమిటంటే, అతను యుద్ధం చేయడానికి వెనకాడడం లేదు, కృష్ణుడి యొక్క ఆజ్ఞను పాటించడానికి వెనకాడుతున్నాడు. కృష్ణుడి యొక్క ఆజ్ఞ ఏమిటంటే యుద్ధం చేయమని, ఆ ఆజ్ఞను పాటించడానికి వెనకాడుతున్నాడు. ఎందుకంటే అతను కృష్ణుడికి శరణాగతి పొందలేడు కాబట్టి కృష్ణుడు చెప్పేటువంటి ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా లేడు. అలానే ఈ ప్రపంచంలో ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందకుండా ఉన్నారో, ఎవరైతే కృష్ణుడి ఆజ్ఞలను పాటించడానికి సుముఖతను చూపించకుండా ఉన్నారో, వాళ్లంతా కూడా ఈ అర్జునుడు చేసినటువంటి వాదనలనే చేస్తూ ఉంటారు. ఏమిటవి? వాళ్ళు చనిపోతే కుటుంబ పెద్దలను ఎవరు చూసుకుంటారు? మనల్ని అడిగే ప్రశ్న ఎక్కువదే, అవునా? కుటుంబంలో వాళ్ళని ఎవరు చూసుకుంటారు అంటుంటారా? ఏం స్వామి, నువ్వు హరే రామ హరే కృష్ణ అయితే ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఈ విధంగా ఇవన్నీ కూడా నువ్వు అర్జునుడికి వాదనలో ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసినట్లయితే ప్రస్తుత సమాజంలో మానవుడు కలిగి ఉన్నటువంటి అనేక దురవగాహనలవి. శాస్త్రం అని అంటే దానిలో ఉన్నటువంటి శాస్త్రం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. అందులో ఒక విషయం ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి దురవగాహన తొలగిస్తుంది. మనిషికి ఎన్నో విధాలైనటువంటి తప్పుడు అవగాహనలు ఉంటాయి, ఆ అవగాహనలు తొలగించేటువంటి దాన్ని శాస్త్రం అంటాం. రెండవది, శాస్త్రం అంటే ఎప్పుడు కూడా ప్రామాణికతను తెలియజేస్తుంది. శాస్త్రం అంటే ఎప్పుడు కూడా మనిషికి విశ్వాసాన్ని కలిగిస్తుంది. శాస్త్రానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ కలిగిస్తున్నది అంటే అది శాస్త్రం అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ భగవద్గీత శాస్త్రం, గీతా శాస్త్రం ఇదం పుణ్యం ఎప్పటేత్ ప్రయతపమాన్ విష్ణు పదమాప్నోతి భయ శోకాది వర్జిత. ఎవరైతే భగవద్గీతను ప్రతిరోజు కూడా చదువుతారో, ఆ చదివేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, పుణ్యం చేసినట్లు లెక్క. అన్నదానం, వస్త్రదానం, ఆదానం, ఈదానం చేస్తే మనం పుణ్యం అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే భగవద్గీతను రోజు చదవడం అనేటువంటిది గొప్ప పుణ్యదానం. ఏ విధంగా భగవద్గీతను చదవడం అంటే అర్థం ఏంటంటే అధ్యయనం చేయడం. పఠేత్ అంటే అది పఠన, అధ్యయనం చేయడం. అధ్యయనం అంటే అందులో రెండు ఉంటాయన్నమాట, ఒకటి వచ్చి శ్రవణము, రెండవది వచ్చి కీర్తనం. శ్రవణం అంటే ఏంటంటే భగవద్గీత గురించి వినడము, కీర్తనం అంటే ఏంటంటే భగవద్గీతను పాటించడం. ఈ రెండు కనుక చేస్తే అధ్యయనం పూర్తయినట్టు, పఠనం పూర్తయినట్టు. కాబట్టి ఆ విధంగా పఠనం చేసేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? భయ శోకాది వర్జిత. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటిది భయము, శోకం. ఈ భయశోకాలు అనేటువంటివి భగవద్గీతను సక్రమంగా పఠించడం ద్వారా తొలగిపోతాయి. మరి ఇక్కడ పఠించడం అంటే ఏంటి? రెండు ఉన్నాయి, శ్రవణము, కీర్తనం. శ్రవణం అనంటే ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి, ఆయన యొక్క ప్రతినిధుల దగ్గర నుంచి వినడం. కీర్తనం అనంటే విన్నటువంటి విషయాలని ఆచరించడానికి తీవ్రంగా ప్రయత్నించడం. ఈ రెండు కనుక చేసినట్లయితే ఆ మనిషికి జీవితంలో భయము ఉండదు, శోకము ఉండదు. భయశోకాలు ఎందుకు ఉండవు అనంటే, అవి అసలు ఎందుకు వస్తున్నాయనే చూద్దాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేనికోసమని కోరుకుంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏదైనా కూడబెట్టుకుంటాడో, అప్పుడు భయశోకాలు అనేటువంటివి వస్తాయి. అరే ఆ పలానా వస్తువు నాకు లేదు అనేటువంటి శోకం, అరే ఉన్నటువంటి పలానా వస్తువు పోతుంది అనేటువంటి భయం, ఈ రెండింటి వల్లే భయశోకాలు వస్తాయి ప్రతి వ్యక్తికి కూడా. పలానా వస్తువు నాకు లేదే అని ఏడుస్తూ ఉంటాడు, అరే పలానా వస్తువు నా దగ్గర ఉన్నది ఎప్పుడు పోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. ఈ రెండింటి వల్ల భయశోకాలు అనేటువంటి వస్తుంటాయి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా సోచతి నా కాంక్షతి. ఎవరైతే నిజంగా ఆధ్యాత్మిక స్థాయిలో వర్తిస్తూ ఉంటారో వాళ్ళు నసోచతి నకాంక్షతి, అరే పలానాది నాకు లేదు అని ఏడవరు, అదేవిధంగా పలానాది ఉన్నది పోతుంది అని భయపడదు, భయపడరు. అందువల్ల వాళ్ళకి నసోచతి నకాంక్షతి, కాబట్టి వాళ్ళకి భయశోకాలు అనేటువంటి ఉండవు. మరి ఏ వ్యక్తి ఆధ్యాత్మిక స్థాయిలో వర్తించిన వాడు? భగవద్గీతను నిత్యం పఠించేవాడు. మరి పఠించడం అంటే ఏమిటి? భక్తుల దగ్గర నుంచి దానిని వినడము, నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించడం. ఈ రెండు కనుక చేసినట్లయితే అతను భగవద్గీత పఠించినట్లు. అటువంటి భగవద్గీతలో ఈ రెండో అధ్యాయము ప్రభుపాదుల వారి చేత గీతాసారమని పెట్టబడింది పేరు. ఈ గీతాసారంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట గీతాసారంలో మొట్టమొదట మనకు కనబడేటువంటి అంశం ఏంటంటే శరణాగతి. కార్పణ్య దోషో బహద స్వభావ పృచ్ఛామిత్వాన్ ధర్మ సమ్మూఢ చేత యత్రేహస్యాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాదిమాంత్వాం ప్రపన్నం. ఈ రెండో అధ్యాయంలో కనపడినటువంటి ఈ శరణాగతినే మళ్ళీ 18వ అధ్యాయంలో భగవంతుడు సూచిస్తున్నాడు. రెండో అధ్యాయంలో అర్జునుడు అన్నాడు, నీకు శరణాగతి పొందుతున్నాను, నాకేం ఉపదేశిస్తారో ఉపదేశించండి, ఎందుకంటే నేను పూర్తిగా భ్రాంతి చెంది ఉన్నాను, ఏం పాటించాలి అనేటువంటి విషయంలో ఏది మంచి ఏది చెడు నాకు తెలియడం లేదు, కాబట్టి నేను శిష్యుడై శరణాగతి పొందుతున్నాను, శిష్యస్తేహం శాధిమాంత్వం ప్రపన్నం, కాబట్టి నాకు ఏది శ్రేష్టమో దాన్ని బోధించండి. నువ్వు ఏది శ్రేష్టమో దాన్ని బోధించండి అనగానే వెంటనే భగవంతుడు ఏమయ్యాడు వెంటనే బోధించడానికి సిద్ధపడ్డాడు. కానీ వెంటనే చెప్పేశాడంటే చెప్పలేదు. నేను మీకు శరణాగతి పొందుతున్నాను అని అర్జునుడు చెప్పిన తర్వాత కూడా భగవంతుడు ఇంకా చెప్పడానికి ముందుకు రాలేదు. తర్వాత అర్జునుడు ఇంకొక శ్లోకం ఉపయోగించాల్సి వచ్చింది. నేను నీకు శరణాగతి పొందుతున్నాను, శిష్యుని అవుతున్నాను, నాకు మీరు ఉపదేశం చేయండి అని చెప్తే కూడాను వెంటనే భగవంతుడు అసోచ్యం అనలేదు. అర్జునుడు మళ్ళీ ఇంకొక మాట చెప్పవలసి వచ్చింది అక్కడ. అది మనకి చాలా ముఖ్యమైనటువంటి గుణపాఠం. అదేమిటంటే దాని తర్వాత శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు, నహి ప్రపశ్యామి మమాపునుద్య యచ్చోక ముచ్చో క్షణమింద్రియాణ అమాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అభిచాధిపత్యం. ఈ శ్లోకాన్ని శరణాగతి పొందిన తర్వాత శిష్యుడిని అయ్యాను అని చెప్పిన తర్వాత వాడాడు. ఏమిటంటే ఆయన చెప్పేది అర్జునుడు, నహి ప్రపశ్యామి మమాపునుద్య యచ్చోక ముచ్చో క్షణమింద్రియాణ, నా ఇంద్రియాలన్నింటినీ కూడా ఎండిపోయేటట్లు శుష్కించిపోయేటట్లు చేస్తున్నటువంటి ఈ శోకాన్ని తొలగించుకోవడం నా వల్ల కాదు. ఎందుకంటే అవాప్య భూమ వసపత్నం వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఈ లోకంలో శత్రురహితమైనటువంటి రాజ్యాన్ని గాని స్వర్గాధిపత్యంతో సమానమైనటువంటి రాజ్యాన్ని పొందినా గాని నేను నాకు వచ్చినటువంటి ఇప్పుడు నాకు ఏర్పడినటువంటి ఈ శోకాన్ని తొలగించుకోలేను. ఈ వాక్యం చాలా ముఖ్యమైనది. సహజంగా ఎక్కడ చూసినా శత్రుత్వం అనేటువంటిది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క రాజు కూడా ఏం కోరుకుంటాడంటే సామాన్యంగా శత్రువులు ఉండకూడదని కోరుకుంటాడు. అలానే ప్రతి ఒక్క రాజు కూడా ఏం కోరుకుంటాడంటే స్వర్గలోకాలతో సమానమైనటువంటి భోగాలతో కూడిన రాజ్యం నాకు కావాలని కోరుకుంటాడు. అందుకే ఆ రాజుండ రెండు విషయాలు అక్కడ పేర్కొన్నాడు, అవాప్య భూమ వసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అపిచ ఆధిపత్యం. సురాణ దేవతల భోగాలతో సమానమైనటువంటి రాజ్యం వచ్చినా గాని శత్రురహితమైనటువంటి రాజ్యాన్ని పొందినా గాని ఇప్పుడు నాకేర్పడినటువంటి ఈ శోకాన్ని అవేమీ తొలగించలేదు. ఇది అర్జునుడు తనలో తెలుసుకున్నటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుద్ధం దేనికోసం ఏర్పాటైందంటే రాజ్యాధిపత్యం కోసం ఏర్పాటైంది. అందుకే అర్జునుడు చెప్తున్నాడు, ఇప్పుడు నాకు వచ్చిన శోకం ఉంది కదా, ఇదేదో ఈ రాజ్యాధిపత్యం వస్తే పోయేది కాదు. ఇది ఇప్పుడు నాకు ఎదురుగా శత్రువులు ఉన్నారు కదా, శత్రువులు లేకుండా పోతే నాకు పోయేటువంటి శోకం కాదు ఇది. ఒకవేళ ఈ శత్రువుని జయిస్తే వచ్చేటువంటి రాజ్యభోగాలు ఉన్నాయి కదా, ఆ రాజ్యభోగాలు ఇప్పుడు దేవతలోకాలకన్నా సమానమైనటువంటి రాజ్యాలు ఏమైనా ఉన్నాయా? అవి చాలా భోగాలతో కూడినటువంటి రాజ్యాలు అవన్నీ. అందుకే ఆయన అంటున్నాడు సురాణమపి చాధిపత్యం, దేవతలతో సమానమైనటువంటి రాజ్యభోగాలు వచ్చినా గానీ నా ఏడుపు పోదు. ఇప్పుడు శత్రువులు ఎదురుగా చాలా మంది శత్రువులు ఉన్నారు కౌరవులు, శత్రువులే లేనటువంటి రాజ్యం వచ్చినా గానీ నా ఏడుపు పోదు, అట్లాంటి ఏడుపు నేను ఇప్పుడు పొంది ఉన్నాను, ఈ ఏడుపు నుంచి నన్ను బయటపడేయని చెప్పి కోరాడు, ఆ శోకం నుంచి నన్ను బయటపడేయండి అని కోరాడు. అర్జునుడు హృదయపూర్వకంగా అది భావించాడు. ఆయన చూసేదానికి పైగా యుద్ధం చేయడానికి వెనకాడినట్లో లేకపోతే చాలా చెప్పాడు ఆయన, యుద్ధం ఎందుకు చేయాలి, నా సొంత వాళ్ళని ఎందుకు చంపాలి, హత్వా స్వజనమాహవే అన్నాడు. లేదంటే తర్వాత ఏమన్నాడంటే, ఆయన ఒకవేళ వీళ్ళని చంపినా కూడా వచ్చేటువంటి రాజ్యం అంతా కూడా రక్తంతో తడిసినటువంటి ఆసనాలే కదా, అవన్నీ రక్తంతో తడిచిన సింహాసనాలు నాకు మాత్రం ఎందుకు, వాళ్ళు లేకుండా రక్తంతో తడిచినవి మేము మాత్రం భోగించి ఏం చేస్తాం, ఇలా ఎన్నో మాట్లాడాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు ఏమనంటే, శత్రువులే లేని రాజ్యం గాని దేవతలకు సమానమైన రాజ్యం వచ్చినా గానీ ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఏడుపు పోగొట్టజేయలదు. ఈ వాక్యం మనం అర్థం చేసుకుంటే అర్జునుడు అక్కడ విషాదాన్ని ఏదైతే పొందాడో అది యుద్ధం వల్ల పొందలేదు, ఎదురుగా ఉన్నటువంటి ఆ శత్రువుల వల్ల పొందలేదు, లేకపోతే సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉన్నటువంటి రాజ్యం తమకు లేనందున పొందలేదు. ఆయన పొందిన శోకం దేని వల్ల వచ్చింది అంటే శరీర అజ్ఞానం చేత వచ్చినటువంటిది. అది స్వధర్మం విషయంలో విమోహం చెందడం వల్ల వచ్చినటువంటి శోకం అది. ఎందుకనంటే ఒకవేళ అతని ఏడుపు శత్రువుల కోసం ఇంకో దానికోసం అయితే ఈ మాట చెప్పి ఉండేవాడు కాదే. ఇక్కడ అర్జునుడికి ఏర్పడిన శోకం ఏమిటంటే అజ్ఞానం వల్ల నేను శరీరం అని చెప్పి భావించడం వల్ల, అదేవిధంగా ఏది ధర్మము ఏది అధర్మం అనే విషయాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఆయనకి శోకం వచ్చింది. అంతేగాని ఎదురుగుండి శత్రువులను చూసి భయపడో లేకపోతే వాళ్ళని చంపాలని బాధపడో రాలేదు ఆయనకి శోకం. అందుకనే అర్జునుడి దగ్గర నుంచి ఆ మాట విన్న తర్వాత, ఎందుకంటే ఇక్కడ భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి బోధించేటప్పుడు అర్జునుడి దగ్గర నుంచి ఆ విషయం ఆయనకి స్పష్టం కావాలి. అక్కడ ఏ విషయము, రాజ్యాకాంక్ష కోసం అక్కడ యుద్ధం అనేటువంటిది ఏర్పడింది, కానీ రేపు భగవద్గీతను చదివిన వాళ్ళకి స్పష్టంగా తెలియాలి ఇది ధర్మం కోసం ఏర్పడిన యుద్ధం. ఏదో పాండవులకి భగవంతుడు రాజ్యాన్ని కట్టుబెట్టాలనో లేకపోతే కౌరవుల్ని మట్టుబెట్టాలనో ఇంకొక ఉద్దేశం కోసం ఏర్పడిన యుద్ధం కాదు. అందుకనే కృష్ణుడు మాట్లాడకముందే అర్జునుడు ఆ విషయాన్ని స్పష్టం చేసేశాడు. అసలు మనం ఇప్పుడు నాకు వచ్చిన శోకం దీనికోసం రాలేదు. చాలా మంది అంటూ ఉంటారు కృష్ణుడు ఒక రకంగా పక్షపాతి అని, ఆయన పాండవులకి రాజ్యాన్ని అంతా కట్టుబెట్టాడని, ఈ కౌరవులందరినీ మట్టుబెట్టాడని చెప్తూ ఉంటారు. ఇక్కడ అసలు భగవంతుడు భగవద్గీత చెప్పడానికి ముందు విషయం అది కానే కాదు. ఎందుకంటే అర్జునుడు స్పష్టంగా చెప్పేశాడు. ఇంకొకటి, అర్జునుడి దగ్గర నుంచి ఆ రకమైనటువంటి నిర్ధారణ భగవంతుడు కూడా కోరుతున్నాడు. అర్జునుడి లోపల ఏ విధమైనటువంటి రాజ్యాకాంక్ష లేదు, అర్జునుడి లోపల ఏ విధమైనటువంటి భోగ అభిలాష లేదు. ఆ రెండు విషయాలు ఆయన అక్కడ స్పష్టంగా పేర్కొన్నాడు. శరణాగతి పొందిన తర్వాత ఆయన రెండు విషయాలు పేర్కొన్నాడు. అంటే తనకి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చే ముందు ఈ రెండు విషయాలు ఆ వ్యక్తి నుంచి భగవంతుడు స్పష్టం చేసుకున్నాడు. అప్పుడు ఇక ఆయన మొదలుపెట్టాడు. ఎందుకంటే అర్జునుడు చెప్పిన శ్లోకం ఏంటి, నా ఏడుపు ఏది తొలగించలేదన్నాడు. అందుకని భగవంతుడు మాట్లాడుతుంటేనే అశోచ్యానన్వ శోచ్యస్వం ఏడవు మాకు అర్జున అని మొదలుపెట్టాడు. ఏడవద్దు, ఎందుకంటే పండితులైన వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఈ విధంగా ఏడవలసినటువంటి విషయం కాదు ఇది. అశోచ్యానన్వ శోచ్యస్వం భగవంతుని యొక్క మొట్టమొదటి శ్లోకం ఇది భగవద్గీతలో. ఈ విధంగా భగవంతుడు ప్రారంభించి ఆయన ఆత్మ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకని ఆత్మ గురించి చెప్పుకుంటూ వచ్చాడు, ప్రభుపాదుల వారి గీతాసారం అని చెప్పి ఈ అధ్యాయానికి పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఒక విశేషం అది. సారము అని అంటే వివరాలు ఎన్నో ఉండొచ్చు, సారం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. అట్లా ఈ శరీరం అనేటువంటి ఈ వివరానికి సారం ఏది అంటే ఆత్మ. ఆ ఆత్మ గురించి విపులంగా వర్ణించబడినటువంటి అధ్యాయమే ఈ గీతాసారము రెండవ అధ్యాయం. ఈ అధ్యాయంలో భగవంతుడు ఈ ఆత్మ గురించి ఎన్నో శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చి చివరికి ఈరోజు ఈ శ్లోకంతో దాన్ని తేల్చేశాడు. ఏమని తేల్చాడంటే, ఈ దేహంలో వసించేటువంటి దేహి అంటే ఆత్మ ఎన్నడూ కూడా చంపబడదు, భరత వంశీయుడ కాబట్టి ఏ జీవి గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. అర్జునుడు వచ్చి ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు ద్రోణుడి గురించి దుఃఖిస్తున్నాడు, అరే వీళ్ళు పోతారేమో అని చెప్పేసి. కృష్ణుడు చెప్తున్నాడు భీష్ముడు ద్రోణులు కూడా జీవులే, ఆ జీవుల గురించే కాదు ఇతరత్ర ఏ జీవి గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే జీవి ఆ దేహి ఎన్నడూ కూడా మరణించడు. ఈ దేహం అనేటువంటిది మరణిస్తుంది కానీ ఆ దేహి ఎన్నడూ కూడా మరణించడం లేదు. రెండవ అధ్యాయంలో ఎన్నో శ్లోకాలు కనుక మీరు చూసినట్లయితే భగవంతుడు అనేక పర్యాయాలు అర్జున ఏడవద్దు, నశోచతి నశోచతి అనేటువంటి శ్లోకాలు ఎన్నోసార్లు వస్తాయి. ఎందుకంటే అర్జునుడు చాలా ఏడ్చాడు, అప్పటికి చాలా ఏడ్చాడు. ఆయన ఏడుపు మనకి కనబడుతుంది కదా మొదటి అధ్యాయం చివరిలో, మొత్తం ఆయన శరీరం అంతా కంపించిపోయి అటువంటి ఏడుపు మనం ఎప్పుడన్నా ఏడ్చామంటే చాలా అరుదు. మనకి అంత దారుణంగా ఎప్పుడు మనం ఏడ్చుండం, శరీరం అంతా కంపించిపోయి గాండ్యం కింద పడిపోయి రథంలో కూలబడిపోయి పూర్తిగా ముచ్చమటలు పడుతూ ఉంటే ఆయన రోమం అంతా కూడా నిక్కుపడుచుకొని పోయి అశ్రువులు ధారలుగా ప్రవహిస్తూ ఉన్నాయి. అది అర్జునుడికి ఉన్నటువంటి విషాదం, అర్జునుడికి ఉన్నటువంటి పరిస్థితి అది. ఆ విధంగా మనం ఎవరన్నా ఎప్పుడన్నా ఏడ్చామా? అంటే రోమాంచం అయ్యేటట్టుగా ఎప్పుడన్నా ఏడ్చామా అని, ధారలుగా గారేటప్పుడు ఇప్పుడు నేర్చామా? ఏడిస్తే కూడా అదంత మన వచ్చే కన్నీరు ధారలుగా అదే దొంగ కన్నీరు, కాసేపు వస్తుంది ఆ వ్యక్తి బాగానే ఆగిపోతుంది. ఉదాహరణకు చెప్తున్నాను, శరీరం అంతా వణికిపోయేటట్లుగా నిస్సత్వంతో కూలిపోయేటట్లుగా ఎప్పుడన్నా మనం ఏడ్చామా? అటువంటి శోకం వచ్చింది అర్జునుడికి. అందుకనే 2వ అధ్యాయంలో అనేక సార్లు భగవంతుడు కృష్ణుడు అర్జునుడిని ఈ విధంగా సంబోధించాడు, నసోచతి నసోచతి, ఏడవద్దు ఏడవద్దు. అర్జునుడి పట్ల కృష్ణుడు ఎంత ఆప్యాయత చూపిస్తున్నాడో చూడండి. భగవంతునికి ఆప్యాయత 2వ అధ్యాయంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఎన్నోసార్లు ఏమని చెప్తుంది? ఒక పక్క సంజయ్సి చెప్తూ ఉంటుంది, మరొక పక్క ఏడవకున్నా అని చెప్తుంది. ఓ పక్కన ఏడవకుండా ఉండడానికి అనేక కారణాలు చెప్తూ ఉంటుంది, ఎందుకు ఏడవలసిన అవసరం ఏముంది, నువ్వు అది కొనిస్తాను ఇది కొనిస్తాను తైలం కొనిస్తాను పప్పు బిళ్ళ కొనిస్తాను అది ఇది అంటుంది. ఇంకో పక్క ఏడవకున్నానని కూడా సముదాయిస్తుంది. తల్లికునేటువంటి ప్రేమ చేత అనేక పర్యాలు చెప్తుంది అనమాట, ఒకసారి కాదు అనేక పర్యాలు చెప్తుంది. కృష్ణుడు అర్జునుడికి ఈ 2వ అధ్యాయంలో అనేక సార్లు చెప్తున్నాడు ఏడవద్దు ఏడవద్దు అని చెప్తూ చెప్తూ ఈ రోజు శ్లోకంలో కూడా నువ్వు చివరికి ఏం చెప్పాడంటే ఏడవలసిన అవసరమే లేదు అంటున్నాడు. భరతవంశీయుడా, నువ్వు ఏడవలసిన అవసరం లేదు. నత్వం సోచితు అర్హసి, ఏడవలసిన అవసరం లేదు. ఇందులో ఎందుకైనా ఏడవలసిన అవసరం లేదు అంటే శరీరం నశిస్తుంది కానీ ఆ దేహి లేదా ఆత్మ నశించడం లేదు. కాబట్టి ఏ జీవి గురించి నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ రోజు నువ్వు భీష్ముడు ద్రోణుడి గురించి ఏడుస్తున్నావు, నీకు ఈ అవగాహన కనుక లేకపోతే రేపు ఇంకొకరి కోసం ఏడుస్తావు, అభిమన్యుడి కోసం లేకపోతే ఇంకొకరి కోసం ఏడుస్తావు. ఏడు పెట్ల కొనసాగుతూనే ఉంది, శోకం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది అనమాట. సంసారంలో శోకం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది ప్రతి ఒక్కరికి కూడా. మనమంతా ఏదైతే ఆనందాన్ని పొందుతున్నామో అదంతా కూడా ఏమిటంటే చపల సుఖము, లేదంటే శోకానికి విరామము. శోకం అనేటువంటిది ఏకదాటిగా వస్తుంది, మధ్య మధ్యలో విరామం ఏర్పడుతుంది. విరామాన్ని మనం ఆనందం అనుకుంటున్నాం కానీ నిజమైన ఆనందం మనం చూడలేదు ఇంతవరకు కూడా. నిజమైన ఆనందం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలోనూ భగవంతుని యొక్క నామ సంకీర్తనలోనూ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే ఇందులో లభిస్తుంది నిజమైన ఆనందం అనేది. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి సుఖం ఏదైతే ఉంది కదా, దుఃఖానికి విరామం అంతే, అది నిజమైన సుఖం కాదది. కాబట్టి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఏడవలసిన అవసరమే లేదు. ఏ జీవి గురించి, ముందు ముందు మళ్ళీ ఇంకొక జీవుల గురించి నువ్వు ఏడుస్తావేమో, ఏ జీవి గురించి నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ప్రభుపాద భాషలో ఏం చెప్తున్నారంటే దేహం శాశ్వతం కాదని ఆత్మ శాశ్వతమైనటువంటిదని భగవంతుడు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. దీని పట్ల విశ్వాసం పెట్టుకోవాలి అంటున్నారు. ఈ విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భగవద్ చదివే ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే భగవంతుడు, నేను భగవద్గీతను చదవడానికి వినడానికి ప్రయత్నిస్తున్నాను, దీనివల్ల నా హృదయంలో కొద్దిగానన్న మార్పు రావాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మార్పు అయితే రావడం లేదు, కొద్దిగానన్న మార్పు రావాలి, పరివర్తన కలగాలి. 2వది, ప్రార్థించేటప్పుడు ఈ భగవద్గీత పట్ల, ఈ భగవద్గీత చెప్పినటువంటి వ్యక్తి కృష్ణుడి పట్ల, ఈ భగవద్గీతను ఇంత సరళమైన రీతిలో అందించినటువంటి ప్రభుపాదుల వారి పట్ల, ఆయన యొక్క ప్రతినిధుల పట్ల నాకు పూర్ణమైనటువంటి విశ్వాసం కలగాలి. 3వది, ఈ భగవద్గీతలో మనం ఏవైతే అంశాలను చదువుతూ ఉన్నామో ఈ అంశాలు పూర్తిగా నాకు నమ్మిక కలగాలి, ఈ అంశాల పట్ల పూర్తిగా మనకి విశ్వాసం కలగాలి. ఇది 3వ ప్రార్థన. ఎన్నో అంశాలు ఇందులో చదువుతాం, వాటి పట్ల మనకి పూర్ణ విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోవడం వల్లనే వాటిని, విశ్వాసం అనేటువంటి ఎందుకు అవసరం అంటే ఆచరణకు విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసం లేకపోతే ఆచరణ రాదు. కథ కూడా చెప్తూ ఉంటారు కదా, ఒక పెద్ద పండితుడు ఉన్నాడు, చాలా చాలా శ్లోకాలు చెప్తూ ఉంటాడు నాలాగా. అతనికి తెలియదు, ఒకసారి పాలావిడ రోజు పోచి పాలు పోస్తూ ఉంటుంది, నది దాటి వస్తుందంట ఆమె. ఎందుకమ్మా ఈరోజు ఆలస్యం ఏంది అంటే పడవవాడు ఆలస్యం చేశాడు అని. అంటే పడవతో పనే ఉందమ్మా, నారాయణ అని చెప్పేసేసానంటే నదే నీకు దారించేస్తుంది కదా, పెద్ద విషయం ఏంటి అందులో అని చెప్పి అన్నాడు. శాస్త్రజ్ఞానం ఉందంతే. నిజమ స్వామి అని చెప్పి ఆమె పూర్తిగా నమ్మింది. తర్వాత రోజు అన్న సమయానికన్నా ముందే వచ్చేసి పాలు పోసింది. ఏమన్నా అనుకున్న సమయానికన్నా ముందు వచ్చేసే విధంగా అంటే మీరు చెప్పారు కదా స్వామి నారాయణ అంటే వచ్చేస్తుంది, నారాయణ అంటే దారి ఇచ్చేస్తుంది నది అని అన్నాను. నేను నిజంగా నది దారి ఇచ్చింది వచ్చేసాను నేను. అప్పుడు ఈయన గుండె జల్లుమంది, నిజమా అది అని. నిజమేనా అన్నాడు. నిజమే స్వామి అని చూపిస్తావు నా కళ్ళకి అని. ప్రత్యక్ష ప్రమాణం కావాలి, శబ్ద ప్రమాణంతో మనకి నమ్మకం లేదు. ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నమాట. అన్ని కలియుగంలో అంతా ప్రత్యక్ష ప్రమాణాలే. ప్రత్యక్ష ప్రమాణం తప్పింది అంటే అనుమాన ప్రమాణాలు, అది అలా అయ్యిండొచ్చు, ఇది ఇలా అయ్యిండొచ్చు. హరే కృష్ణ. రాధా గోవిందజీకి ప్రభుపాదికి అంతే గౌరవం. మనకుండేవి రెండే ప్రమాణాలు ఈ కలియుగంలో. ప్రత్యక్ష ప్రమాణం ఏదైనా సరే చూస్తేనే నమ్ముతాను, దేవుడు ఉన్నాడా ఉంటే నా కళ్ళకి చూపించండి నమ్ముతాను. ఇది లేదు అనుమాన ప్రమాణం, అది అలా అయ్యిండొచ్చు, ఇది ఇలా అయ్యిండొచ్చు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఆత్మ అనేటువంటిది రసాయనిక సంయోగ ప్రక్రియల ద్వారా వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. వచ్చి ఉండొచ్చు అంటే వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, ఇంతవరకు ఏది చేసి ఉండలేదు. ప్రభుపాదుల వారు కూడా చెప్తుంటారనమాట, రసాయనాలన్నింటికి ఎంతెంత కావాలో చెప్పండి, మొత్తం అంతా ఇస్తాం మేము. ఒక బొద్దుకంది లేకపోతే ఒక చిన్న చీమను తయారు చేయమనండి రసాయనాలు ఉపయోగించి. అదంతా అనుమాన ప్రమాణాలు, అది ఎలా ఎండొచ్చు, ఇది ఇలా ఎండొచ్చు. పలానా పలానా రసాయనాలు కలిపితే వాటి యొక్క సంయోగ ప్రక్రియల ద్వారా శరీరం ఏర్పడవచ్చు, ప్రాణం ఏర్పడవచ్చు. మనం మాత్రం ఎప్పుడు చేసి ఉండలేదు. ఈ ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం అనేటువంటిది ప్రామాణికం కాదు. ఈ కలియుగంలో కాదు, ఏ యుగంలోనూ ప్రామాణికం కాదు. అది శబ్ద ప్రమాణం ఒకటే ప్రామాణికం. శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ప్రతినిధుల ద్వారా వచ్చేటువంటి ఉపదేశాలు. ఇప్పుడు ఈ భగవద్గీత ఇక్కడి నుంచి వచ్చింది అని అంటే 5000 సంవత్సరాల క్రితం, 5500 సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పిన దగ్గర నుంచి ఒక ప్రామాణికమైన పరంపరలో వస్తుంది. ఈ ప్రామాణికమైన పరంపర ద్వారా వచ్చేది శబ్ద ప్రమాణం. కాబట్టి ఈ శబ్ద ప్రమాణం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మరి విశ్వాసం అనేటువంటిది ఉంటే శబ్ద ప్రమాణాన్ని ఆచరించడానికి చాలా అనువుగా ఉంటుంది. ప్రభుపాద భాషలో ఏమంటున్నారంటే, కృష్ణుడు చెప్పినటువంటి వాక్యం పట్ల మనకి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అనేటువంటిది కనుక ఏర్పడినట్లయితే దానివల్ల ఆచరణ సులభమవుతుంది. ఎన్నోసార్లు కృష్ణుడు కూడా ఈ భగవద్గీతలో అర్జునుడికి బోధించేటప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, చాలా జాగ్రత్తగా విను. విను అనేటువంటిది విశ్వాసానికి సంబంధించింది. నీ మీద నాకు విశ్వాసం ఉంటే నువ్వు చెప్పే మాటలు వింటాను అనమాట. నేను విశ్వాసం లేకపోతే విన్నట్టే ఉంటాను, కానీ ఏది విను నేను. తలాడిస్తూ ఉంటాను, మనసు మాత్రం ఎక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పే వ్యక్తి మీద విశ్వాసం ఉంటే ఏం విశ్వాసము, ఇతని వాక్యాలు నాకు ఉపయోగపడతాయి అనే విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే ఆ వాక్యాలు శ్రద్ధగా వినగలుగుతాం. అర్జునుడు ఏదో బుద్ధిగా వింటున్నాడు కదని చెప్పేసి కృష్ణుడు ఏకదాటికి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం లేదు. మధ్య మధ్యలో తత్సురును విను విను, జాగ్రత్తగా విను, ఇది చెప్తున్నాను విను, అది చెప్తున్నాను విను అనే మాట ఉపయోగిస్తున్నాడు. విను అనేది విశ్వాసానికి సంబంధించింది. కాబట్టి విశ్వాసం అనేటువంటిది కనుక మనకు బలంగా ఉన్నట్లయితే ఉపదేశాలను పాటించడానికి అనువుగా ఉంటుంది. ప్రభుపాదుల వారు ఇంకొక వాక్యాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మ నాశనం లేనటువంటిది, దేహం అనేటువంటిది నాశనం అవుతుంది అన్నమాట నిజమే. అలా అని చెప్పి హింస ఎప్పుడు కూడా ప్రోత్సాహనీయం కాదు. భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను జాగ్రత్తగా ప్రామాణికమైనటువంటి ప్రతినిధి యొక్క ఆధ్వర్యంలో చదవాలి. లేకపోతే ఏమంటుందంటే ఇదే భగవద్గీతను తప్పుగా అర్థం చేసుకుని, ఇదే భగవద్గీతను తప్పుగా ఆచరించేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ కృష్ణుడికి ఆయనకు ఎన్నో రకాలైనటువంటి విషయాలు అర్జునుడికి చెప్పేటప్పుడు ఆయనకు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఒకటి ఉందన్నమాట. అదేమిటంటే అర్జునుడిని సరిగా సరైనటువంటి ధర్మం చేసే స్థానంలో నిలబెట్టాలని, అది కృష్ణుడికి ఉన్న ఉద్దేశం. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయడం నీ ధర్మం కాబట్టి, ఇది ధర్మం కోసం ఏర్పాటైనటువంటి యుద్ధం కాబట్టి యుద్ధం చేయను అంటున్నాడు. ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు అర్జునుడికి ఏం చెప్పాడంటే, అర్జున నువ్వు యుద్ధం చేస్తే చంపుతున్నటువంటి దేహాలనే గాని అందులో ఉన్నటువంటి ఆత్మల్ని కాదు, దీనివల్ల నీకు ఎటువంటి పాపం కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు ఎవరిని చంపడం లేదు, యథార్థంగా నువ్వు ఎవరిని చంపడం లేదు. ఎందుకంటే భగవద్గీతలో ఈ శ్లోకం చెప్తారు, దేహీ నిత్యం అవద్యోయం దేహే సర్వస్య భారత. దేహం అనేటువంటిది అది నశిస్తుంది, కానీ దేహి ఆత్మ ఎప్పుడు కూడా నశించదు. కాబట్టి మేము ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని నేరాలు చేసినా పాపం మాకు అంటదు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు అని చెప్తున్నాడు. ఆ ప్రకారంగా నేను నశింప చేసిన శరీరాన్నే కదా, ఆత్మ నేనేం చేయలేదు కదా, నేనేం చేయలేను కదా, కాబట్టి నాకేం పాపం ఉంటుంది, నేనేం తప్పు చేయలేదు కదా. ఈ విధంగా సమర్థించుకునేటువంటి తప్పుడు ఆధ్యాత్మికులు కూడా ఉంటారు. నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, ఈ భగవద్గీత అనేటువంటిది చెప్పేటువంటి ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటి, మనలో ఉన్నటువంటి దురవగాహాన్ని తీసేయాలి. మరి భగవద్గీత చదివిన తర్వాత దురవగాహన తెచ్చుకుంటున్నాం మనం, ఇది ఎట్లా? అది భగవద్గీత అందరూ చదివిన తర్వాత మనకు వచ్చేటువంటి దురవగాహన ఏమిటంటే, దేహాన్ని మనం హింసించినా పర్వాలేదు, ఎందుకంటే ఆత్మ మాత్రం ఏ హింస పొందదు కదా. ఇది తప్పు. ప్రభుపాద చెప్తున్నారు, ఆత్మ నిత్యమైనను హింస అయినడు ప్రోత్సాహనీయం కాదు. ఎందుకంటే హింస అనేటువంటి మాట వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసేది కాదు, అది ప్రామాణికమై ఉండాలి ఆ హింస కూడా. ఇక్కడ అహింస అనేటువంటిది ఏ విధంగా ప్రామాణికమో, హింస అనేటువంటిది కూడా ప్రామాణికమే. హింస అనేటువంటిది కూడా ప్రామాణికమైన వాళ్ళు నీకు నిర్ధారించాలి నువ్వు దాన్ని ఈ విధంగా చేయొచ్చు అని. అప్రమాణికమైనటువంటి హింస ఏమవుతుంది, నేరమవుతుంది. ప్రామాణికమైనటువంటి హింస అహింస అవుతుంది. ప్రామాణికమైన హింస ఏమవుతుంది, అహింస అవుతుంది. ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు, ప్రభుపాద ఎప్పుడు దీన్ని చెప్తుంటారు, దేశం తరపున ప్రామాణికంగా యుద్ధం చేసేటువంటి వ్యక్తి ఆ సైనికుడు, అతని హింస చేసినట్లా అతనికి అశోక్ వీరచక్ర అని పరమ వీరచక్ర అని చెప్పి ఏవో ఇస్తుంటారు కదా. మరి అతను హింస చేసినట్లా తుపాకీ పట్టుకుని బాగా కాలుస్తూ ఉంటాడు, ఎంతమందిని చంపుతూ ఉంటాడు కూడా యుద్ధంలో, కానీ అతను హింస చేసినట్లా ప్రామాణికంగా దేశం తరపున త్యాగ నిరతితో తన ప్రాణాలు ఒడ్డి అక్కడ శత్రు సైన్యంతో అతను పోరాడుతున్నాడు కాబట్టి అతను చేసింది హింస కాదు. అందుకని తిరిగి వచ్చిన తర్వాత బహుమతులు రకరకాలైనవి ఇస్తారు. అంటే నేను ప్రభుపాదలో చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను. ఈ రోజుల్లో సమయం సందర్భం లేకుండా కారణమైనటువంటిది లేకుండా దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి, అది వేరే విషయం. ప్రామాణికంగా పూర్వం రోజుల్లో మనం చూసినట్లయితే రాజ్యం తరపున వెళ్లి పోరాడినటువంటి సైనికుడికి ఎప్పుడు కూడా హింస చేసినటువంటి పాపం అతనికి రాదు, ఎందుకంటే రాజ్యం తరపున చేశాడు కాబట్టి ఆమోదం. అదే సైనికుడు సెలవులకు వస్తారు కదా, మీకు సంవత్సరానికి సెలవులు ఇస్తారు కదా, 2 నెలలు 1 నెల ఇస్తారు కదా, అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడో ఏదో సందర్భం వచ్చింది, ఎవరో ఏదో మిమ్మల్ని బాధించడానికో మీద గొడవపడడానికి ప్రయత్నించినప్పుడు అయ్ నాకు తుపాకీ కాల్చడం బాగా తెలుసు అని చెప్పేసి తీసేసి మీరు కాల్ చేశారనుకో, ఇక్కడేమవుతారు, మీరు నేరస్తులు అవుతారు. ఎందుకని, ఇది అప్రమాణికమైనటువంటి హింస. అదే సైనికుడు, అదే తుపాకీ, అదే ఫైరింగ్, కానీ సందర్భం ఏమైంది, తప్పు అయిపోయింది. అట్లానే ఇక్కడ హింస అనేటువంటిది మన ఇష్టం వచ్చినటువంటి హింస కాదు, భగవంతుడి చేత లేదా భగవత్ ప్రతినిధుల చేతనో ధర్మం కోసమో ప్రామాణికంగా జరిగేటువంటిది అది ప్రోత్సాహనీయమైన హింస. అది ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అంటే ఎవరి కోసం జరుగుతుంది, అది ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ఈ 3 అంశాల కోసం జరుగుతుంది. దుష్టుల్ని శిక్షించడానికి, సాధువుల్ని రక్షించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి. ఈ 3 తప్పితే ఈ యుద్ధం వెనకాల వేరే ఏ రకమైనటువంటి స్వార్థపూరిత ప్రయోజనం లేదు. అందుకనే భగవద్గీతను తప్పుగా అర్థం చేసుకోకుండా భగవంతుడైనటువంటి కృష్ణుడు అర్జునుడికి బోధించాడు అని అంటే ఆయన ఇక్కడ హింసను ప్రోత్సహించడం లేదు. అర్జునాను యుద్ధం చేయని చెప్పాడంటే చూడు, దేవుడే హింసను ప్రోత్సహిస్తున్నాడనే పొరపాటును కూడా అర్థం చేసుకోకూడదు. దేవుడు ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు. వాస్తవంగా అర్జునుడు నేను ధర్మాన్ని చేయను అని వెళ్తున్నాడు. ఒక రకంగా అర్జునుడు అధర్మం చేయలేదు, కానీ ధర్మాన్ని చేయడానికి ముందుకు రాకపోవడం కూడా అధర్మమే. నేను ఈ ధర్మ యుద్ధం చేయడానికి ఆయన ముందుకు రావడం లేదంటే అది కూడా అధర్మమే. అది అర్జునుడు అధర్మం చేస్తున్నాడు. అందుకనే ఆయన అన్నాడు, కార్పణ్య దోషో పాద స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత. ధర్మం చేసే విషయంలో పూర్తిగా నేను ఇప్పుడు 3 అయిపోయాను, ఏం చేయాలో నాకేది అర్థం కాలేదు, కాబట్టి నాకు మీరు బోధించండి, దాని ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తాను అన్నాడు. అందుకని చెప్పి అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, అర్జున ఈ విధంగా దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం, కాబట్టి భీష్మ ద్రోణుల గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకంలో చివరిగా చెప్తున్నాడు, ఎన్నో చోట్ల శ్లోకాలు ఏమన్నాడంటే నువ్వు ఏడవద్దు ఏడవద్దు అన్నాడు. ఈ రోజు శ్లోకంలో అసలు ఏడవలసిన పనే లేదయ్యా, ద్రోణుడు భీష్ముడు గురించి కాదు, అది ఏ జీవి గురించి ఏడవలసిన అవసరం లేదు. నువ్వు ఏ జీవి గురించి శోకింపవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏ జీవైనా సరే దేహాన్ని మారుస్తుంది, కానీ ఆత్మ మాత్రం అదేవిధంగా కొనసాగుతుంది. ఏ విధంగా కొనసాగుంది ఆత్మ? ఎన్ని శరీరాల్లో కొనసాగుతుంది? ఒక శరీరం కాదు, 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో శరీరాల్లో కొనసాగుతుంది. బహ్యోని బ్రహ్మీనాథ, ఎన్నో 84 లక్షల ఎన్నో యోనుల్లో బ్రహ్మి భ్రమణం చేస్తుంది అన్నమాట, చేస్తుంది. కానీ ఎప్పుడు భగవంతునికి ఆదేశాలను స్పష్టంగా తీసుకోలేదు జీవుడు. ఎప్పుడైతే భగవంతునికి ఆదేశాలను స్పష్టంగా తీసుకుంటాడో, అదే ఇక్కడ చివరిగా చెప్తున్నాడు, భగవంతునికి ఆదేశాన్ని సమర్థింపవాలని కానీ తోచిన రీతిగా కాదు. భగవంతునికి ఆదేశం ఏదైతే ఉంటుందో దాన్ని విశ్వాసంతో తీసుకుంటే, విశ్వాసం ఉండాలి. మనం ఇక్కడ బస్సు ఎక్కుతున్నామంటే కొండకు చేరుస్తుందనే విశ్వాసంతోనేగా, మధ్యలో లోయలో పడేస్తుంది అనేటువంటి అవిశ్వాసం నీకుంటుంది, ఎందుకు టికెట్ తీసుకుంటావు అలిపిరిలో? విశ్వాసం అనేది ఎన్నో సందర్భాల్లో మనం ఉపయోగిస్తున్నాం. ఆ విశ్వాసం అనేది ఎన్నో సందర్భాల్లో ఉపయోగిస్తున్నాం అనేటువంటి అవగాహన మనకు లేదు. భగవంతుని పట్ల, భగవంతుని ఇచ్చిన ఉపదేశాల పట్ల నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే, ముందు ఆచరిస్తావు, దాన్ని ఆచరిస్తే దానికి ఫలితం సహజంగానే వస్తుంది. కనుక దయచేసి మనందరం చేయవలసింది ఏంటంటే, భగవద్ ఆదేశాల పట్ల విశ్వాసం పెంచుకోవాలి. ఒక సూత్రం. రెండవది, ఏ జీవి గురించి మనం శోకించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏడవలసిన పని లేదని భగవంతుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు. ఎందుకంటే మన జీవితంలో కూడా మనం అనేక విషయాల కోసం ఏడుస్తూ ఉన్నాము, అనేక విషయాల కోసం అనవసరంగా ఏడుస్తున్నాం, తుచ్చమైనటువంటి సుఖాల కోసం ఏడుస్తున్నాం, లేకపోతే సాధింపశక్యంగానటువంటి భోగాల కోసం నాకు దక్కలేదే అని ఏడుస్తున్నాం, లేకపోతే రకరకాలైనటువంటి రీతిలో అవతల వ్యక్తి వృద్ధి చెందుతున్నాడు, నేను వృద్ధి చెందడం లేదనే విషయంలో ఏడుస్తున్నాం, ఎన్నో విధాలుగా ఏడుస్తున్నాం అనమాట. ఈ ఏడుపుకి అర్థం లేదు. ఒక విషయంలో అయితే ఏడవాలి మనం. ఇక్కడ ఏడుపుని ప్రోత్సహించడం లేదనే విషయం కాదు, ఏడవాలి మనం. ఏమి ఏడవాలంటే, దేవుడు భక్తి రాలేదని ఏడవాలి. గౌరగంధ మహారాజు ఆయన భువనేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక వాక్యం పెట్టారు, ఆ వాక్యం మేము చూసాం. ఐఆమ్ ఓపెనింగ్ ఏ స్కూల్ ఇన్ విచ్ ఎవ్రీబడి కెన్ క్రై ఫర్ కృష్ణ. గౌరగంధ మహారాజ్ చెప్పిన వాక్యం అది. నేను ఒక బడి పెట్టాను. నేను పట్టిన బడి ఏంటంటే గుడి అది. ఆ గుడి అనేటువంటి ఆ బడిలో అందరూ కృష్ణుడి కోసం ఏడవచ్చు. ఇప్పుడు మనం ఏడిచేది కామం కోసం ఏడుస్తున్నాము, కోపం కోసం ఏడుస్తున్నాము, లోభం మదం మోహం మాత్సర్యాల కోసం ఏడుస్తున్నాము, ఇవన్నీ కాకుండా కృష్ణుడి కోసం ఏడవచ్చు. కృష్ణుడి కోసం ఏడిస్తే ఏమవుతుంది? కృష్ణుడు వస్తాడు ఖచ్చితంగా. వీటి కోసం ఏడిస్తే ఇవి వస్తాయో లేకపోతే నిన్ను వంచిస్తాయో తెలియదు, కానీ కృష్ణుడి కోసం ఏడిస్తే ఖచ్చితంగా కృష్ణుడు వస్తాడు, తప్పనిసరిగా కృష్ణుడు వస్తాడు. భౌతికమైన వాటి కోసం ఏడ్చిన ఉపయోగం లేదన్నమాట. దాని గురించి ఒక కథ కూడా చెప్తుంటారు. భౌతికమైన వాటి కోసం అనవసరంగా ప్రాకులాడి అనవసరంగా ఏడ్చి మనలో మార్పు అనేది ఏది రాదు. ఏడుపు అనేటువంటి దేనికోసం ఉద్దేశించబడింది అంటే పరివర్తన కోసం. మనం భౌతికమైన విషయాల కోసం ఎంత ఏడ్చినా పరివర్తన రాదు, ఎంత ఏడ్చినా కానీ పరివర్తన రాదు. ఒకసారి ఒక పెద్ద ఆయన ఎవరో వ్యాపారస్తుడు, ఆయన జీవితాంతం వ్యాపారంలోనే గడిపేస్తుంటాడు, ఎప్పుడు కూడా ఏడిపే, అవతల వాడి వ్యాపారం పెరిగిపోతుంది, నా వ్యాపారం పెరగడం లేదు, అది జరుగుతుంది నాకు జరగడం లేదు అని చెప్పి, ఇతనికి లాభాలు వచ్చినా ఇతనికి సంతృప్తి లేదు, ఎప్పుడు పక్కనోటి పెరిగిపోతుంది నా తెరిగిపోతుంది అనేటువంటి బాధతో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇతని కుమారుడు ఎందుకో పొరపాటున హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడిలాగా ఈయన కుమారుడు ఏదో కాస్త భక్తుడై పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఆయన కాస్తంత ఈ భగవన్నామ సంకీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఈ విధంగా ఆయన భగవన్నామ సంకీర్తన చేస్తూ భక్తిలో ఉన్నాడు. మరి భక్తిలో ఉంటే ఆయన ఏం చేశాడంటే ఆలోచించాడు. ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడికి ఎన్నో సూచనలు ఇచ్చాడు కదా, ఆయన ఒకటి తీసుకోలేదులేండి. అయితే ఈయన కొంచెం అంత హిరణ్యకశిపుడు అంత కాదు, కొద్దిగా పర్ల తక్కువే ఉన్నాడు ఈ తండ్రి. కుమారుడు గట్టిగా చెప్పాడు పెద్ద అయిన తర్వాత. ఏమన్నాడు, నాన్నగారు ఎందుకు మీకు ఈ ఊరికి నేను అనవసరంగా, నేను పెద్ద అయ్యాను కదా, నేను చూసుకుంటాను వ్యాపారం వగేరే అంతా కూడా, మీరు పోండి, మీరు తీర్థయాత్రలు చేస్తారండి పోయి అని చెప్పి పంపించాడు. సరే అని చెప్పి ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఒక సాధువును కూడా తోడించి పంపించాడు. తీర్థయాత్రలన్నీ కూడా ఏవి చారుధామ్ అంతా చూసుకొని వచ్చాడు అనమాట. ఏది పూరి జగన్నాథు, తర్వాత బద్రీనాథు, ఇవన్నీ చూసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకంటే తీర్థయాత్రలు చేశారు అని అంటే దానివల్ల మనుషులు ఎంత మార్పు వస్తుంది పూర్వకాలంలో. ఎందుకంటే తీర్థయాత్రలు అంటే పూర్వకాలంలో ఖచ్చితంగా సాధువులతోనే చేసేవారు, సాధువుల దగ్గర ఎప్పుడూ వింటూ ఉండేవారు, ఎక్కడికి పోయినా సరే కూర్చొని వింటూ ఉండడమే. అందువల్ల తిరిగి వచ్చేపాటికి బోళ్ళు అంత మార్పు వచ్చేది. ఎవరికైనా సరే ఎవరైనా సరే గట్టిగా ఉన్నారు అని అంటే ఎవరైనా సరే కాసంత కలచింది గారు జీవితంలో కాస్త శోకిస్తున్నారు అని అంటే తీర్థయాత్రలకు పంపించేసేవాడు. తీర్థయాత్రలు పంపిస్తే కాసంత తిరుక్కొని వచ్చేసి ఆయన మళ్ళీ స్థిరంగా ఉండిపోయేవాడు అనమాట. ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు కలచింది తీర్థయాత్రలకు పోతాం, కానీ దానివల్ల మరింత కలచెందుతాం. ఎందుకంటే శ్రవణ కీర్తనాలు అక్కడ సక్రమంగా చేయము. శ్రవణ కీర్తనాలు సక్రమంగా చేస్తే మళ్ళీ వచ్చి స్థిరంగా ఇక్కడే నిలబడతాం. ఇది తీర్థయాత్రలో ఉన్న విశేషం. ఆ ఉద్దేశంతో ఈ అబ్బాయి పంపించాడు. కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈయన అనుకున్నాడు, ఎప్పుడు ఏడుస్తుండేవాడు, ఈసారి ఉత్సాహంగా ఉన్నాడే, బాగా ఏదో మార్పు వచ్చినట్టుందని చెప్పేసి. నాయన బాగా మార్పు వచ్చినట్లుంది, తీర్థయాత్రలు విశేషాలు ఏంటి అని. బోల్డ్ అని విశేషాలు ఉన్నారా, కాశీలో కొబ్బరికాయ పావులు అంట, ఇంకో చోట ఇంకోటి ఏదో, ఈ విధంగా అన్ని చెప్పుకొని వస్తున్నాడు ఆయన. అక్కడ ఎత్తు తక్కువ, ఇక్కడ ఇది తక్కువ, అక్కడ ఆ వ్యాపారం పెట్టుకుంటే బాగా వృద్ధి చెందుతుంది, ఇక్కడ మనకి ఈ సరుకులు అక్కడ చాలా తక్కువ ధరకు దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు మనము అని మాట్లాడొచ్చాను. ఊరే అనవసరంగా పంపించాను, ఎందుకంటే ఇక్కడున్న బుద్ధిగా ఏదో రెండు మూడు వ్యాపారాలు నేను చూస్తూ ఉండేవాడు. వీడు ఇప్పుడు దేశం అంతా తిరిగి వచ్చేసి 10 రకాల వ్యాపారాల గురించి ఆలోచించుకుంటూ వచ్చాడు ఇక్కడికి. ఇంక ఇప్పుడు నా బుర్ర అసలు తినేస్తాడు. ఇంకా ఇప్పుడు పొద్దున్న లేచిన మొదలు అచ్చేద్దాం ఇచ్చేద్దాం ఆ వ్యాపారం వ్యాపారం అని చెప్పి అంటాడు. దేశం అంతా తిరిగి వచ్చాడు కదా, ఇప్పుడు రకరకాల వ్యాపారాలు అన్ని మాట్లాడతాడని చెప్పి చాలా భయపడిపోయాడు. ఇక అనవసరంగా పంపించారని సరేగానే వదిలేశాడు. కాలం జరుగుతుందంటే నిదానంగా ఇక్కడ ఈ శరీరం ఆత్మ విషయం వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఏడు పని అంటే మనుషులు చనిపోయినప్పుడు వస్తుంది. ఇంట్లో ఎవరైనా కనుక చనిపోతే బాగా ఏడుస్తాం అనమాట. ఎందుకంటే ఒక పక్కన సత్యం మాట్లాడుతుంటాం, ఇంకో పక్కన మనం మాత్రం ఏడుస్తూ ఉంటాం. విద్య సత్యము విద్య రెండు ఒకేసారి జరుగుతాయి, అది చాలా అద్భుతం. అది ఒక పక్కన సత్యం ఏం మాట్లాడతామంటే మనము అయ్యో వెళ్ళిపోయావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాం. వెళ్ళిపోయావా అని చెప్పేటువంటిది సత్యం అది, ఎందుకంటే జీవుడు నిజంగానే వెళ్ళిపోయాడు, అక్కడ లేడు. ఏడ్చేది మాత్రము జీవుడు అక్కడున్నాడని ఏడుస్తున్నాం. ఏడ్చేదేమో వెళ్ళిపోయామని చెప్పి చెప్తున్నాం, అది సత్యం. ఆ వాక్యం సత్యవాక్యం. చేసే పని మాత్రం విద్య, అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాం అనమాట మనం. అయితే ఏడుపోయినటువంటిది ఆధ్యాత్మిక గురువు కోసమో లేకపోతే భగవంతుని ప్రతినిధులు వెళ్ళిపోయినప్పుడు అది శోకించాలి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి మహాత్ములు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు శోకించడం అనేది అది కూడా ఆధ్యాత్మికమేది. దానివల్ల వాళ్ళ పట్ల ప్రేమ పెరుగుతుంది, తర్వాత వాళ్ళు చెప్పే సూచనలు మరింత పాటించాలనేటువంటి విశ్వాసం మనలో కలుగుతుంది. అది వేరే, దాన్ని ఇక్కడ లెక్క కట్టేదానికి లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే భౌతికమైనటువంటి వ్యక్తులు భౌతిక సంబంధాలకి మనం ఏడుస్తూ ఉంటామే అది తప్పు, కానీ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సమయంలో కాస్త వైరాగ్యం వస్తుంది. తర్వాత మళ్ళీ సునక వైరాగ్యం అయిపోతుందేమో అది వేరే విషయము, వైరాగ్యం అయితే వస్తుంది. కుమారుడు కూడా అట్లా ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు ఎవరిదో ఇంట్లో బంధువులు ఎవరో చనిపోయారండి అంటే అప్పుడు తండ్రిని తీసుకుని వెళ్ళాడు. తండ్రిని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు శ్మశానంలో కార్యక్రమాలంతా కూడా చూశారు, అంత్యక్రియలు అన్ని చూశారు. అంత్యక్రియలు చూసినప్పుడు శవం అంతా కూడా కళ్ళెదురుగా తగలబడుతుంది. అది కనీసం వదన దగ్గరని చూపిస్తే శరీరం అనేది ఎట్లా తగలబడుతుంది. ఒకటి రెండు సందర్భాల్లో నేను ఒక సందర్భంలో నేను దగ్గరుండి చూశాను అన్నమాట. అది ఒకే ఒక సందర్భంలో ఎక్కడో దూర ప్రాంతాలు ఎక్కడో విజయవాడలో ఒక భక్తుడు శరీరం వదిలేసినప్పుడు వెళ్తే అప్పుడు చూశాను. స్వయంగా ఆయన దగ్గరుండి నేను తలకొరివి పెట్టినప్పుడు అప్పుడు చూశాను శరీరం అనేది నెయ్యిలో నెయ్యి వేస్తుంటే ఏ విధంగా కాలిపోతుంది శరీరం అనేది మనం చూశాను. ఆ విధంగా అదన్న దగ్గరుండి చూస్తే దేహ పట్ల బంధన పోతుందేమని చెప్పేసి ఈ కుమారుడు చేశాడు. తండ్రిని మరీ దగ్గరికి తీసుకెళ్లి చూడు నాయన చూడు నాయన అని చెప్పిన్నాడు. ఆయన అదే తదేకంగా చూస్తున్నాడు. తదేకంగా చూసిన తర్వాత మెల్లగా ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి. ఈయన గమనిస్తున్నాడు కుమారుడు, ఇతనిలో రంగులు మారుతున్నట్టున్నాయి అని చెప్పేసి. ఈయన కూడా లోపల ఆనందపడుతున్నాడు, మార్పు వస్తుంది అని చెప్పేసి. చాలా రంగులు కాసేపట్లో విపరీతంగా మారిపోయినాయి. ఏడుపు మొదలైంది ఆయనకి, విపరీతంగా ఏడుస్తున్నాడు అనమాట. విపరీతంగా ఏడుస్తున్నట్టే కుమారుడు చాలా ఆనందపడిపోయాడు. ఇంతకాలం ఏడ్చాడు, ఆ ఏడుపు అంతా వేరే, ఈ ఏడుపు వేరే. ఇది ఎందుకంటే ఇది నిజంగా ఇతను శరీరంకు ఉన్నటువంటి అశాశ్వతత్వాన్ని ఆ తాత్కాలికాన్ని చూసి ఏడుస్తున్నాడని చెప్పి కుమారుడు లోపల ఆనందపడిపోయి ఇతనిలో సాక్షాత్కారం ఏ విధంగా కలిగింది తెలుసుకున్నామని చెప్పి, నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారు, కారణం ఏంటి అని చెప్పేసి అన్నారు. లేదు నాయన, జీవితం అంతా వృధా అయిపోయింది, అందుకే ఏడుస్తున్నానని. అబ్బా ఆత్మ సాక్షాత్కారం పొందాడు అని చెప్పేసి ఈయనకి సంతోషం అయిపోయింది. నిజమా, ఎందుకు ఏ విధంగా జీవితం అంతా వృధా చేశాను, చెప్పేదానికి నాకు వల్ల కావట్లేదు నాయన, జీవితం అంతా వృధా అయిపోయింది, జీవితం అంతా అనవసరంగా వృధా చేశాను నేను. ఇంత సాక్షాత్కారం కలిగింది మీకు, ఏ విధంగా కలిగింది మీకు అన్నాడు. చెప్పేది ఏంటి, నాకు చెప్పేదానికి నోరు కూడా రావట్లేదు, గొంతు పుడుకొని పోతుంది, జీవితం అంతా ఎంత వృధా చేశాను నేను, ఒకసారి నువ్వే కళ్ళ ముందు చూడు ఏం జరుగుతుందో, ఎలా తగలబడిపోతుందో చూడు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నిజమే నాన్నగారు, ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఈ శరీరం అనేటువంటిది చాలా తాత్కాలికము, దానికోసం అనవసరంగా మనం పోరాకులాడకూడదు. నిజమే నాయన, అదే నేను మాట్లాడేది. ఆ శరీరం చూడు, ఆ గంధపు చెక్కలేసి ఎలా తగల పెడుతున్నారు చూడు. నేను జీవితాంతం కూడా ఆ ఒక్కల వ్యాపారం చేస్తూ బతికాను, దాని బదులు ఈ చెక్కల వ్యాపారం చేస్తుంటే ఎంత లాభం వచ్చిండేది, నేను ఈ బాధ తట్టుకోలేను అన్నాడు. మరి నాయన నీలంటాడు, బాధ నేను కూడా తట్టుకోలేను, నమస్తే హరే కృష్ణ అని చెప్పి ఆయన బయలుదేరేశాడు. ఇంకా మార్పు రావట్లేదు ఇతనిలో. ఎందుకు మార్పు రావట్లేదంటే, మతిర్న కృష్ణే భరతస్వతో అధాంత గోపిర్ విశిష్టామ తమిశ్రం మిధోభిపత్యేత గృహవ్రతానం పునః పునః చరివిత చర్వణానం. ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తున్నాడు, మతిర్న కృష్ణే భరతస్వతో. ఒకడున్నాడు, వాడు ఒక వ్రతం పట్టుకొని ఉంటాడు. ఆ వ్రతం పేరు ఏంటంటే గృహవ్రతం. ఆ వ్రతం పట్టిన వాడికి స్వప్రయత్నం వల్ల కానీ, పరుల ప్రబోధం వల్ల కానీ, పరస్పర సమావేశాల వల్ల కానీ వానికి కృష్ణ భక్తి జనించేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే అతను ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు, మహా గొప్ప కార్యక్రమం. ఏమిటదనంటే, నమిలి ఊసేసిన పిప్పిని మళ్ళీ తీసుకుని నవ్వులుతున్నాడు. మరి అది ఎంత గొప్ప కార్యక్రమం మీరే చూడండి. ఇప్పుడు చెరుకు సీజన్ మొదలైంది అనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మంది అక్కడ ఏం చేస్తుంటారంటే, చెరుకు మండల దగ్గర చెరుకు రసం తాగుతుంటారు. మనం చెరుకు రసం మీరు నేను వెళ్తే తాగుతున్నప్పుడు, ఉదాహరణకి పక్కన ఎవడన్నా వచ్చి ఆ పక్కన పిప్పి పడేసి ఉంటారు కదా, దాన్ని తీసుకొని నవ్విలేసి ఏమి లేదని ఊసేసి మళ్ళీ తీసుకొని నవ్విలితే మనకి ఎట్లాంటి భావన కలుగుతుంది? వీడు మామూలుడా, ముదిరినోడా, పిచ్చి ముదిరినోడా అని ఆలోచిస్తాం. ఈ గృహవ్రతం పట్టినోడు చేసే పని అది. సారం లేనటువంటి, నిస్సారమైనటువంటి భౌతిక సుఖాలలో ఏదో సారం ఉందని ప్రయత్నిస్తాడు. సారం ఎక్కడా లేదు భౌతిక సుఖాల్లో, ఇక్కడుంది గీతా సారం. దీన్ని చదివితే ఏమన్నా అర్థం అవుతుంది, దీన్ని చదివితే జీవితం యొక్క సారాంశం తెలుస్తుంది, జీవిత సారం కృష్ణుడు అని చెప్పి అర్థం అవుతుంది. అవి వాటిలో సారం లేదు కాబట్టి అటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పునః పునః చరిత్ర చరణం, నమిలి ఊసేసిన పిప్పినే మళ్లీ మళ్లీ నమిలే అటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణ భక్తి జనించే అవకాశం లేదని ప్రహ్లాదుడు భాగవతంలో మరీ నొక్కి చెప్తున్నాడు. పునః పునః చరివిత చరవడానం అంటే పదే పదే నమిలి ఊసేసిన పిప్పినే నమ్ములుతున్నాం. మన పని కూడా అదే, భౌతిక సుఖంలో ఏదో ఉందని ప్రయత్నిస్తాము, మళ్ళీ థూ ఏం లేదు అనిపిస్తుంది, కాసేపటికి మళ్ళీ ఏదో ఉంది అనిపిస్తుంది, మళ్ళీ తీసుకుంటాం థూ అని ఊసేస్తాం, మళ్ళీ ఏదో ఉంది. ఈ విధంగా జరుగుతుంది. ఎంతకాలం జరగాలి ఈ విధంగా? ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడో చోట దీనికి ఆపాలి. ఎట్లా దీన్ని ఆపాలి? ఆ ఆపడానికి చాలా ముఖ్యమైన శ్లోకం ఈరోజు ఏమిటంటే విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది ఉండాలి. ప్రామాణికమైన యాజమాన్యం పైన, భగవంతుడి పైన, ఆయన ప్రతినిధుల పైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎప్పుడు కూడా నీకు వినయంతో ఆచరణకు దారితీస్తుంది. ఆ విశ్వాసం లేకపోతే అవిశ్వాసం, ఏం చెప్పినా కానీ అవిశ్వాసం తీసుకోలేం. కాబట్టి మనకేమిటంటే, భగవంతుడు ఎవరైతే యాజమాన్యాన్ని మన కోసం ఏర్పాటు చేశాడో ఆయన పట్ల మనకి గొప్ప విశ్వాసం ఉంటే మన భక్తియుత సేవల్లో ఆచరణ చాలా సులభం అవుతుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ప్రయత్నం అయితే చేస్తుంటాం కానీ చాలా కష్టం అవుతుంది. ఇది ఇలా కొనసాగితే, ఇది అవిశ్వాసం వల్ల ఎన్ని జన్మలు తిరిగాము తెలుసా? బహుయోని బ్రహ్మీనాద అంటే ఎన్నో 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 జన్మలు తిరిగాం, కానీ ఇంతవరకు కూడా మనకి ఈ జన్మ పరంపర ఆగలేదు. ఇప్పుడు బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాంజు గురువు కృష్ణ ప్రసాదే భాయ్ భక్తులత బీజ్. ఎన్నో బ్రహ్మాండంలో తిరిగినటువంటి ఈ జీవుడికి గురువు కృష్ణుల యొక్క కృప వల్ల ఈ రోజున భక్తి అనేటువంటి ఒక బీజం లభించింది. ఇంకా బీజమే, ఫలం కాదు. బీజం అనంటే విత్తనం నాటిన తర్వాత ఫలం రావాలంటే ఎంత కష్టపడాలి రైతు? రైతులు ఎవరు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టపడాలి. ఆ కష్టం ఏమిటంటే భగవంతుని కృప కోసం పదే పదే ప్రార్థించడం. అలాంటి ప్రార్థనలో ఒక ప్రార్థన ఈరోజు ఉంది, దాన్ని భగవంతుడి కోసం ఆయన ఎంతో దీనంగా ప్రార్థిస్తున్నాడు అనమాట ఆ భక్తుడు. ఇక్కడ ఈ భక్తుడి పేరు కూడా మనకు తెలియదు. చాలా మంది వైష్ణవులు వాళ్ళు ఏం చేశారంటే పేర్లు కూడా లేకుండా వాళ్ళు కీర్తన రాశారు. ఒక వైష్ణవుడు రాసిన అద్భుతమైన కీర్తన ఇది. ఏ వైష్ణవుడు రాశాడు దానికి? ఒక వైష్ణవుడు భగవద్భక్తుడు రాసినటువంటిది. నరోత్తమ దాస్ కీర్తనలోను లేకపోతే భక్తుల కీర్తనలు అవన్నీ కూడా పుస్తకాల రూపంలో వెలువడ్డాయి. ఈ వైష్ణవుడు రాసిన ఈ కీర్తన మనకి వైష్ణవుడు పేరు తెలియదు, కానీ ఆయన భావం మాత్రం తెలుస్తుంది మనకి. ఆ భావంతో వైష్ణవుడి హృదయం ఎంత లోతుకుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కీర్తన మనం చేస్తే దాని నుంచి మనకి చాలా గీతాసారం లాంటిది, మన జీవిత సారం ఒకటి అర్థమవుతుంది. ఆ సారం ఏంటో మనం ఈరోజు ఈ కీర్తనలో చూద్దాం.
ஒரு ஹிதுயலோ